गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः।
పరివ్రాజకులుగా మనము తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి నూతన విజ్ఞానం ఏమిటి అంటే సామూహిక తపస్సు, వ్యక్తిగతమైనటువంటి తపస్సు కాకుండా సామూహికమైనటువంటి తపస్సుతో ఇదివరకు ఒక వ్యక్తి గురువు తన వ్యక్తిగతమైనటువంటి తపశ్శక్తిని ఉపయోగించి ప్రసిద్ధి సాయి శ్రీరామ శర్మ ఆచార్య వీళ్ళందరూ ఏం చేశారు, తపస్సులు చేశారు. తపస్సులు చేసిన తర్వాత వాళ్ళు పొందినటువంటి తపశ్శక్తితో ప్రపంచానికి కొన్ని బాధలు తీర్చారు. కానీ ప్రపంచం యొక్క బాధలు తీర్చడం అనేది గురువుల యొక్క లక్ష్యం మాత్రం కాదు. నీ వ్యక్తిగతమైనటువంటి బాధలకి కారకులు మీరే, మీరు చేసినటువంటి తప్పు పనులే. దాన్ని కూడా సవరించారు వాళ్ళు. ఈ ఆది వ్యాధి అని రెండు రకాలైనటువంటి కేటగరైజేషన్ వస్తుంది ఆయుర్వేదంలో. ఆది అంటే సైకలాజికల్ కాజెస్ వల్ల వచ్చేది, వ్యాధి అంటే ఫిజికల్ కాజెస్ వల్ల వచ్చేది, భౌతికమైనటువంటి కారణాల వల్ల వచ్చేది వ్యాధి. నాన్ ఫిజికల్ అది ఆది. కానీ వాళ్ళ అసలైనటువంటి పర్పస్ మానవజాతికి ఇంకా అర్థం కావటం లే. ఈ గురు చేతనత్వము, ఈ గురు పరంపర అని చెప్పుకుంటాం కదా, అసలు ఇదంతా ఎందుకుంది ప్రపంచంలో? ఈ గురు పరంపర ఒకటి ఉద్దేశం కేవలం మన రోగాలు తీసేయటానికి, మన బాధలు తీసే, లేకపోతే మన పిల్లల పెళ్లిళ్లు చేయటానికి, దానికోసం ఉండదు కదా. ఇంత అద్భుతమైనటువంటి శక్తి కేవలం ఆ పనులు చేయటానికి మాత్రమే రాదు కదా. భీమవరంలోనే సత్సాయి దానికి పిలిచారు సార్ నన్ను. నేను అడిగిన ప్రశ్న అంటే, సాయిబాబాని భగవంతుడని మీరు నమ్ముతున్నారు, భగవంతుడిని దర్శించగలిగే వాళ్ళు ఎవరు? మామూలుగా ఋషి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, చాలా అత్యధికంగా తపస్సు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు దర్శించగలరు. మరి మీరు ఆయన భగవంతుణ్ణి అని నమ్ముతున్నప్పుడు అటు పాల సముద్రంలో ఉన్నటువంటి భగవంతుడికి, విష్ణువుకి ఈ భూమి మీద అవతరించి ఏంటి జయ ఆయన చేస్తున్నటువంటి ఘనకార్యాలు అంటే, నీకేమో జలుబుంటే జబ్బు నయం చేశాడు, లేకపోతే మీకు ఆటో రావటం లేదు హైదరాబాద్లో, సాయిరామ్ అనుకున్నారు మీరు, ఆటో వచ్చేసింది, దానికైనా వైకుంఠం నుంచి దిగి రావాలా అని అక్కడ కూర్చున్నా పనులు జరుగుతాయిగా, మరి ఎందుకు దిగి వచ్చాడు? మీరు ప్రశ్నించవలసిన ప్రశ్న మనుషులకి మీరు చెప్పవలసింది ఏంటి అంటే, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి కానీ ఎవడైనా అక్కడ ఉంటే వాడిలో ఉన్నటువంటి అద్భుతాన్ని మీరు ఉపయోగించుకోవాలి. కానీ ఓ డాక్టర్ నయం చేయగలిగే రోగాన్ని మీరు నయం చేసుకోవటానికి ఆయన ఉపయోగించుకుంటే, ఓ ఎమ్మెల్యే ఇవ్వగలిగితే ఆయన వెళ్ళి అడిగితే, ఓ చీఫ్ మినిస్టర్ చేయగలిగేది ఆయన వెళ్ళి అడిగితే, ఆ చీఫ్ మినిస్టర్ మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు? అంటే ఆ గురు పరంపరలో, ఆ గురు చేతనత్వములో సంథింగ్ స్పెషల్ ఉన్నది అని అర్థమవుతుంది కదా మనకి. ఆ సంథింగ్ స్పెషల్ ఏంటో మనకు నేర్చుకోవచ్చు. మీరు కూడా ఆ స్థితిలో ఉన్నవాళ్ళని ఆ గురు పరంపర వాళ్ళే చెప్తున్నారుగా. మనం ఆ స్థితికి వెళ్ళగలమో వెళ్ళలేమో అని చెప్పవలసిన వాళ్ళు ఎవరు? వాడు చెప్పాలి. మనంతటి మనం అసెస్ చేసుకుంటే చెప్పలేము, మనం దేన్నైనా అసెస్ చేసేసుకుంటూ వాల్యూ చేసేసుకుంటాం. కానీ మనకి వాల్యుయేషన్ చేసి మీరందరూ కూడా దివ్యాత్మ స్వరూపులే, ప్రేమ స్వరూపులే, మీరందరూ కూడా ఆ స్థితికి వెళ్ళగలరు అని చెప్తున్నది ఎవరు? సత్యమునే దర్శించి వాళ్ళ మాటే సత్యము అయినటువంటి వాళ్ళ వ్యక్తులు చెప్తున్నారు. వాళ్ళ మాటే సత్యము అంటే అర్థం ఏంటి? ఒకళ్ళు అలా కాకపోయినా వాళ్ళు అన్న అడగనగా జరిగిపోతుంది, అందుకు ఆ మాట వాడుతున్నాను నేను. మరి అటువంటి వ్యక్తులు చెప్తున్నా మనం ఇలాగే ఉన్నామంటే రెండు, వాళ్ళైనా తప్పు చెప్తూ ఉండాలి, లేకపోతే మనమైనా వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆ పుస్తకం ఇవ్వన్నాను, నాకైతే తెలుస్తుంది ఆ పుస్తకం గురించి. వీడు నా వేలు చూడటం లేదు, చాలాసార్లు వేళ్ళు చూడరు మనం అడుగుతున్నప్పుడు, చూశారు లేదు. అప్పుడు ఏం చేస్తారు? ఆ పుస్తకం ఏంటంటే వాడికి ఎదుర్కొండ ఉన్న పుస్తకం ఏం చేస్తాడు? అది చేస్తున్నారో తప్పు మనం. వాళ్ళు ఎటు చూపిస్తున్నారో, వాళ్ళు దేని వైపు చూపిస్తున్నారో దాన్ని మనం గమనించుకోవటం లేదు. ముఖ్యంగా దీన్ని గమనించుకోవటానికి సుందరకాండ ఎందుకు నేను చెప్తున్నానంటే, రాబోయేటటువంటిది రామనవరాత్రులు. ఒక్కొక్క చేతనత్వానికి ప్రకృతిలో ఒక్కొక్క టైం అప్పుడు యాక్టివిటీ పెరుగుతూ ఉంటుంది. గ్రోత్ యాక్టివిటీ అనండి, హార్మోనల్ యాక్టివిటీ అనండి, బయోలాజికల్ యాక్టివిటీ అనండి, దానికి ఏదైనా మీరు పేరు పెట్టుకోండి. ఆ టైం అప్పుడు దానికి సంబంధించిన పనులు మనం చేయాలి తప్ప, మనకి ఇష్టం వచ్చినప్పుడు ఆ పనులు చేస్తామంటే కుదరదు అన్నది కూడా మనం గుర్తుంచుకోవాలి. జత రామనవరాత్రులు వస్తున్నప్పుడు ఆ టైం చాలా బిజీగా ఉంటాం మేము, పరీక్షలు ఉంటాయి, మా వాళ్ళు ఉంటారు, అంచేత మేము దాన్ని చూడలేమంటే అది మీ ఇష్టం. కానీ ప్రకృతి తన నియమాలు మార్చకూడదు. జత రామనవరాత్రుల్లో ముఖ్యంగా మనం కాన్సన్ట్రేట్ చేసి అప్పుడు స్టడీ చేసి సాధించవలసింది ఏంటంటే, సుందరాకాండకి, సౌందర్యలహరికి, శ్రీ విద్యకి ఉన్నటువంటి సంబంధం. సంబంధం ఉంది అని దేని బట్టి తెలుస్తుంది? సబ్జెక్టు బట్టి తెలుస్తుంది. టెక్స్ట్ బుక్స్ రాస్తాడు కదా, టెక్స్ట్ బుక్స్ పేర్లన్నీ ఒకటి ఉంటాయి, ఫిజికల్ కెమిస్ట్రీ బై, ఆ బై ఆధారం పేరు మారుతూ ఉంటుంది తప్ప పై టైటిల్ మారదు. అది ఎప్పుడైతే ఆ టైటిల్ చూస్తామో మనకేమర్థమైపోతుంది, దాంట్లో ఏం రాసిందో అర్థమైపోతుంది. అంతేత సుందరాకాండలో దేని గురించి రాసి ఉంటుంది? సుందరత్వం గురించి రాసి ఉంటుంది. సౌందర్యలహరిలో ఆ రెండింటికి మధ్య ఉన్నటువంటి లింక్స్ మనకు అర్థమవుతాయి, సత్యం, శివం, సుందరం. అంతేత ఈ సుందరాకాండ అంతా కూడా ఆ లలితాదేవి యొక్క ఉపాసనా విధానాన్ని చెప్తుంది. దానికి చాలా అద్భుతమైనటువంటి నిదర్శనాలు ఎక్కడ కనిపిస్తాయంటే, సుందరకాండ మీరు చదువుతున్నప్పుడు హనుమంతుడు వర్ణన ఎప్పుడు ఇచ్చినా కూడా నంది వర్ణనతో సంపోలిస్తారు. నంది ఎవరో తెలుసు కదా, శివుడు యొక్క వాహనం, కాపలా కాస్తూ ఉంటాడు నందికేశ్వరుడు అని. అతన్ని చూసినటువంటి రామాయణంలో సుందరకాండ మీరు చదువుతున్నప్పుడు చూడండి, శివుడు కాని లేకపోతే నందిని చూసినటువంటి ఫీలింగ్ వస్తుంది రావణాసురుడికి. ఇందుకు వాల్మీకి అదే మాట రాస్తాడు, శివుడు నందిని చూడటం ఎందుకు? శ్రీ విద్యోపాసకులలో నందికేశ్వరుడు యొక్క శ్రీ విద్యోపాసన విశేషమైనటువంటి శ్రీ విద్యోపాసన, అదొక స్పెషలైజేషన్ టెక్నిక్. చాలా చోట్ల దాని గురించి రిఫరెన్స్ వస్తుంది మీకు, దాన్ని చదివితే ఉంటే సుందరకాండని. సుందరకాండ పారాయణ చేయటం అంటే చాలా పెద్ద తమాషా తమాషాగా వస్తుంది. పుస్తకం చదువుకుంటారా అన్నాడు అనుకో టీచర్, పుస్తకం చదువుకుంటే మీరు పరీక్ష పాస్ అవుతారంటే టీచర్ ఉద్దేశం ఏంటి, పుస్తకంలో రాసింది వీడు బుర్రలోకి ఎక్కాలనా చదివేస్తే చాలనా? పారాయణ అంటే చదివేస్తే చాలనే అర్థం ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో నాకు అసలు అర్థం కాదు. అసలు మేము పారాయణ చేశాం సార్ 40 సార్లు. అసలు ఒకసారి చదివితేనే అర్థం అయిపోవాలి, 40 సార్లు చదివినా అర్థం కాదు, అంత డీప్ బుక్ అనేది. రహస్యం అనేది ఎందుకు అంటే, నువ్వు ఋషులకే వాళ్ళ చదువుకోవటం అంటే అర్థమైంది కదా, పారాయణ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే నువ్వు చదివేసేయని కాదు, చదివి చదువుకో అంటే అర్థం ఏంటి, చదువుకోరా లేకపోతే చెడిపోతావు అంటే పారాయణ చేయమనా? నా మాట వింటే నువ్వు బాగుపడతావు అంటాడు తండ్రి. వింటే అంటే అర్థం ఏంటి అక్కడ, లేకపోతే వింటే అంటే వింటున్నాడుగా వీడు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో మీరు ఇచ్చుకునేటటువంటి ఇంటర్ప్రిటేషన్స్ ఇలా ఉన్నాయి, ఎందుకు అలా వచ్చేవి మరి, దాన్ని సవరించాలి మనం. అంచేత రహస్యము అంటే అర్థం ఏమిటి అక్కడ, మీరు డీప్ గా చదివినా మీకు ఇంకా అర్థం కాని ఏదో ఉంటుంది. భగవద్గీత యొక్క ఆ 9వ అధ్యాయంలో మళ్లీ శ్రీ విద్య గురించి చాలా డీప్ గా చెప్తాడు. దాని పేరు ఎక్కడ పెడతాడు, రాజవిద్య, రాజగుహ్యం. ఎక్కడెక్కడ రహస్యాన్ని పేరు వస్తుందో అక్కడక్కడదంతా కూడా అమ్మవారి యొక్క డెప్త్. అది ఎవరికి అర్థమవుతుంది పూర్తిగా అమ్మవారు అంటే, కామేశ్వరుడికి అర్థమవుతుంది, శివుడికి అర్థమవుతుంది, ఇంకా ఎవరికి అర్థం కాదు. మీరు ఉపయోగించుకోగలరు అంతే. చాలాసార్లు మీకు చెప్తాను కదా, ఎలక్ట్రిసిటీ గురించి ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కి తెలియదు వాట్ ఈజ్ ఎలక్ట్రిసిటీ అని, బట్ హౌ ఇట్ కెన్ బి యూజ్డ్. సౌందర్యలహరిలో ఆ బ్యూటీ అనేటటువంటి కాన్సెప్ట్ ఎలా ఉపయోగించుకోవాలో చెప్తాం మనం. శివుడికి లేకపోతే భగవంతుడికి 3 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. అట్రిబ్యూట్స్ అంటే లక్షణాలు, సత్యం, శివం, సుందరం. వాటి యొక్క లక్షణాలను బట్టి వాటిని మనం ఉపయోగించుకుంటాం. ఎక్కడైతే ఉప్పు కావాలో అక్కడ పంచదార వేయం, ఎక్కడైతే పీపు కావాలో అక్కడ ఉప్పు వేయం. ఆ ఉపయోగించుకునేటటువంటి విధానం దేని మీద ఆధారపడింది? లక్షణాల మీద ఆధారపడింది. అంతేత భగవంతుణ్ణి మీరు ఉపయోగించుకోదలుచుకుంటే ఈ మూడింట్లో ఏదో ఒకటి, లేకపోతే ఈ మూడు మీకు అవసరం అవుతాయి, మీరు భగవంతుడిని ఉపయోగించుకోగలరు, లేకపోతే భగవంతుడు మీకు ఉపయోగపడ్డు. సత్యమైనటువంటి పరిస్థితులకి శివం, మంగళకరమైనటువంటి పరిస్థితులకి, అందమైనటువంటి పరిస్థితులకి. వాటి లక్షణాలు అది ఈశ్వరత్వం యొక్క లక్షణాలు. దాన్నే సత్ చిత్ ఆనంద్. సత్ అంటే ఎగ్జిస్టెన్స్, లైఫ్ ప్రిన్సిపల్. చిత్ మధ్యలో ఉన్నటువంటి లింక్, కాన్షియస్నెస్ అంటాం. ఆనంద్ బాడీ, బ్లిస్ అంటే బాడీ లేకుండా బ్లిస్ అనే మాటకి అర్థం లేదు. బ్లిస్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ. కాన్షియస్నెస్ చేతనత్వం. అలా మూడు 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 వస్తాయి. ఇవాళ పొద్దున ఇంకో మూడు చెప్పాను నేను మీకు. ఫోకస్, టెన్షన్, క్రైసిస్. క్రైసిస్ ఈజ్ లైఫ్. మా క్రైసిస్ ఎక్కడుందంటారు మీకు? ఎప్పుడు క్రైసిస్ లోనే ఉంటావు నువ్వు. మనకి మన శరీరంలో బయట పడేటటువంటి ఆ ఇన్యూమరబుల్ ఎనర్జీ ఫ్యాక్టర్స్ మనకి తెలియవు కనుక చాలా హాయిగా ఉంటాం. కానీ మనం క్యాలిక్యులేట్ చేయటం మొదలెడితే, నేను ఒక కథ చెప్పాను కదా, మాకు రెండు కాళ్ళు ఉంటేనే నడవటం నేర్చుకోవటం ఇంత కష్టమైంది మాకు. కాళ్ళ జరిగిన ఒకడు అడుగుతాడు, నువ్వు ఇన్ని కాళ్ళు ఉన్నాయి నీకు, నువ్వు నడవటం ఎలా నేర్చుకున్నావు అని అడిగాడు దాన్ని. అంతే అది ఆలోచిస్తూ ఉండిపోయింది ఎలా నేర్చుకున్నది. ఆలోచించక్కర్లే, ఇట్ ఇస్ ఆల్రెడీ మూవింగ్. ఎలా అంటే క్వశ్చన్స్ వస్తాయి. అంచేత ఈ లైఫ్ జీవిత విధానంలో క్రైసిస్ అన్నది మొమెంట్ టు మొమెంట్ క్రైసిసే. మీకు ఎన్ని రకాలైనటువంటి కంట్లో ఈ కోన్స్ అండ్ రాడ్స్ అని మిలియన్స్ ఆఫ్ సంఖ్యలు, మిలియన్స్ అంటే తెలుసు కదా, 10 లక్షల కంటే ఎక్కువ మల్టిపుల్ సంఖ్యలో రాడ్స్ ఉంటాయి, కోన్స్ ఉంటాయి. కలర్ ఎక్స్చేంజ్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి బ్రెయిన్ కి. అది రెడ్ గా కనిపిస్తూ ఉంటుంది, అది ఆరెంజ్ గా కనిపిస్తూ ఉంటుంది. ఆ రెండు మిక్స్ అవుతే ఏమవుతుందో మీరు ఊహించేసుకుంటూ ఉంటారు. కనిపిస్తూ ఉంటే ఈ రెండిట్లో ఇది పసుపు ఎక్కువైందంట, అందులో ఎరుపు ఎక్కువైందంట, ఇదంతా దేనివల్ల అవుతుంది? ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కోన్స్ అండ్ రాన్స్ మధ్యలో ఉండేటట్టు సినాప్సిస్, నర్వస్ ఇంపల్సెస్. క్రైసిస్ మీకు అర్థమవుతుంది అసలు అంత స్పీడ్ గా జరిగిపోతున్నప్పుడు ఎక్కడ ఏ మాత్రం కొంచెం టిల్ట్ అయినా అది నువ్వు చూడలేవు. ఇది అర్థమైంది మొదలెట్టాను కూడా సమ కళ్ళు తెరమేమో మనం. లక్షలాది ఈ రియాక్షన్స్ బయటికి లోపలికి బయటికి లోపలికి కంట్లోంచి వెళ్తున్నాయి అని మనకి తెలిస్తే ఏం చేస్తాం మనం? కన్ను అసలు ఉపయోగించుకోలేము. అమ్మో డేంజర్ క్రైసిస్. అంచేత క్రైసిస్ అనుక్షణం ఉంటుంది. ఎప్పుడో ఒకసారి క్రైసిస్ వస్తుందని కాదు, లైఫ్ లో విత్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్రెత్ క్రైసిస్. అది నీకు కానీ క్రైసిస్ పాయింట్ ఏ ఆస్తమాలో ఎప్పుడో ఉన్నప్పుడు నీకు అది ఎక్స్పీరియన్స్ లోకి వస్తుంది. గాబరా పడిపోతాం, డాక్టర్ల దగ్గర పరిగెడతాం. కానీ ఎప్పుడు క్రైసిస్ పాయింట్ అది, ఆ బ్యాలెన్సింగ్ పాయింట్. మన బ్లడ్ సెల్స్ దాంట్లో పిహెచ్ వాల్యూ అని ఉంటుంది, అది 0.1, 0.2 మారితే, అంటే 1 to 100 times మధ్యలో డైల్యూషన్ మారితే విడి చచ్చిపోతాడు. ఇన్స్టంటేనియస్ డెత్ బ్లడ్ కెమిస్ట్రీ. అంచేత మీరు ఏది తింటున్నా మీ బ్లడ్ యొక్క పిహెచ్ మారిపోతూ ఉంటుంది కదా, అది క్యాలిక్యులేట్ చేసుకుంటూ మీరు తినడం తగులుతున్నా అనుకున్నారు, క్రైసిస్ ఏంటి, మీరు చచ్చారే, మీరు ఆ కాళ్ళజరి పరిస్థితి అవుతుంది, తినాలా తినకూడదా? అర్థమవుతుందా క్రైసిస్ అంటే ఏంటో? అంచేత క్రైసిస్ మీరు వెతుక్కోక్కర్లేదు. ఈ ద ఎగ్జిస్టెన్స్, ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్ ఇస్ ఎ క్రైసిస్, ఎనర్జీ క్రైసిస్. అనేక శక్తులు శరీరంలో పనిచేస్తూ ఉంటాయి. ఆ శక్తులన్నీ కరెక్ట్ గా బ్యాలెన్స్ అవుతే బాడీ ఉంటుంది. కరెక్ట్ గా బ్యాలెన్స్ అవ్వాలి. మళ్ళా ఎక్స్ట్రీమ్స్ అంటే ఎక్స్ట్రీమ్స్ కాదు సార్, చాలా తక్కువ లిమిట్స్ ఉంటాయి, వెరీ ఫైన్ లిమిట్స్. సహస్రశ 1000వ బ్లడ్ లో మొత్తం పర్సంటేజ్ మారిపోతుంది, క్రైసిస్ వచ్చేస్తుంది. ట్రేస్ ఎలిమెంట్స్ అంటాం వాటిని. చాలా మైన్యూట్ క్వాంటిటీస్ ఉంటుంది. ఈ మొత్తము సుందరాకాండలో వాటి గురించి చెప్తున్నాడు, ఆ మైన్యూట్ క్వాంటిటీస్ గురించి. అది మొత్తం బయోకెమిస్ట్రీ ఒక విధంగా అర్థం చేసుకోగలిగితే, అది ఆ మైన్యూట్ ట్రేస్ క్వాంటిటీస్ లో ఎలా పరిస్థితి వస్తుంది. అక్కడ మూడు గ్రంథుల గురించి చెప్తూ ఉంటాం. లలిత సహస్రనామంలో కూడా మూడు గ్రంథులు వస్తుంటాయి, ఇక్కడ మూడు గ్రంథులున్నాయి. దక్షిణం నుంచి ఉత్తరం వైపు వెళ్ళటం ఒకటి, ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపు రావటం ఒకటి. అందుకే లలిత సహస్రన పారాయణ రెండు రకాలుగా కలిపి చేయమనేది. ఒకవైపు నువ్వు చేస్తే సరిపోదు, ఒకవైపు నుంచి వచ్చి మళ్ళీ రెండు వైపు నుంచి మళ్ళీ మొదటికి రావాలి, ఇంబ్యాలెన్స్ వస్తుంది. అంటే తెలిసి చేస్తేను, చదివితే ఏమవ్వదు, ప్రాక్టికల్ గా నువ్వు దాన్ని అప్లికేషన్ చేస్తే. అంచేత దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపుకి ఎగరటం మొదలు పెడతాడు. ఎటు వెళ్తున్నాడు? సీతని వెతకడానికి వెళ్తున్నాడు. సీత అంటే ఎవరు? ఎర్త్ ప్రిన్సిపల్. ఎటు నుంచి బయలుదేరుతున్నాడు? ఉత్తరం వైపు నుంచి, అంటే సహస్రారం వైపు నుంచి బయలుదేరుతున్నాడు. అంతే కదా శ్వాస ఆజ్ఞాచక్రం నుంచి స్టార్ట్ అవుతుంది అనుకోండి, శాస్త్రాల నుంచి కూడా స్టార్ట్ అవుతుంది అది. శివతత్వం అర్థం అవుతే అది అర్థం అవుతుంది. ఆకాశం నుంచి వచ్చేటటువంటి ఆ గంగ మళ్ళీ కిందకి దిగుతుంది, అప్పుడు శాస్త్రాల నుంచి వచ్చేటటువంటి గంగేగా అది బాడీ. అది తర్వాత ఆలోచిద్దాం. మనం ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపుకి వెళ్తున్నాడు, వెళ్తున్నప్పుడు మూడు గ్రంథాలు దాటాలి. చాలా మంది లలితా సహస్రనామం బుక్ తీసుకొచ్చి, సౌందర్య లహరి బుక్ తీసుకొచ్చి, ఇంకో ఏదో బుక్ తీసుకొచ్చి నన్ను అడుగుతూ ఉంటారు తప్పు రాసిన పుస్తకంలోని. అంటే ఎవరు తప్పు వాళ్ళు పట్టుకున్నారు? శంకరాచార్య వారు తప్పు పట్టుకున్నారు, వాల్మీకి తప్పు పట్టుకున్నారు. అంటే నువ్వు దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళ తప్పులు పట్టుకునే అంత లెవెల్ ఉందా మనకి? ముందు మనం ఏదైనా ఒకటి క్రిటిసైజ్ చేసే ముందు, అర్థం చేసుకునే ముందు దానికి అంచనా వేయగలిగేటటువంటి సామర్థ్యం మనలో ఉందా అది ముందు క్వశ్చన్ చేసుకోవాలి మనం. పుస్తకం తప్పు పడిపోయింది మాస్టర్ అని వస్తారు, పుస్తకం ఏం తప్పు పడలే, నువ్వు ఏ డైరెక్షన్ నుంచి ఏ డైరెక్షన్ లోకి వెళ్తున్నావో దాన్ని బట్టి విష్ణుగ్రంథి ఎప్పుడు మధ్యలోనే వస్తుంది. రివర్స్ అయ్యేది ఏంటి? బ్రహ్మగ్రంథి శివగ్రంథి. మీకు కామన్ సెన్స్ ఉండి అసలు సాధకులు అయి ఉంటే వాళ్ళకి అసలు డౌట్ రాదు. ఒకవైపు నుంచి వస్తే ముందు శివగ్రంథి వస్తే అటువైపు నుంచి వస్తే బ్రహ్మగ్రంథి వస్తుంది, ఇంకా తప్పే ఉంది అక్కడ. ఇట్ ఈస్ ఓన్లీ ఏ క్వశ్చన్ ఆఫ్ ఓరియంటేషన్, ఎటువైపు నుంచి నువ్వు వెళ్తున్నావు అని. ఈ మూడు గ్రంథులకి మూడు రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, మైనాకుడు, సురస, సింహిక. ఈ మూడు సాధకుడికి అడ్డు తగులుతాయి. ఏంటి సాధకుడికి అడ్డు తగిలేది? ఇంటర్మీడియట్ పరీక్ష రాశాడు, లేకపోతే బీఎస్సీ పరీక్ష రాశాడు, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాడు. చాలాసార్లు ఏమవుతుందంటే ఇదివరకు చదివినవి రిపీట్ అవుతాయి. అంతేగా రిపీట్ అయినప్పుడు ఏమనిపిస్తుంది వాడికి? ఇది నాకు వచ్చేస్తాను ఆల్రెడీ అని రిలాక్స్ అవటానికి ట్రై చేస్తాడు. మైనాకుడు ఏం చేయించదలుచుకున్నాడు? వాడి తండ్రి చేసిన హెల్ప్, జీన్స్ లో ఎక్కడో. మళ్ళీ అది కూడా గుర్తుంచుకోండి, ఈ జన్మలో జరిగినటువంటి రెండు మూడు సంఘటనలు మీకు గుర్తుకొచ్చేసి మీరు ఏదో చేస్తే మీరు సాధకులు ఎవరు. శ్రీ విద్యోపాసన అంటే మీకు పాస్ట్ బస్ అన్ని లింకులు, ఏ యుగంలోనూ పర్వతాలు ఎగురుతూ ఉండేవిట. ఎగిరే పర్వతాలు అంటే ఏంటి? ఆ ఎగిరే పర్వతాలు చూసి ఋషులకి, సిటీస్ లో ఉన్న వాళ్ళకి భయం వేసిందిట. మీకు తెలుసు కదా సుందరకాండ స్టోరీ, అంచేత ఆ స్టోరీ తెలుసు కనుక దాటేస్తున్నా నేను. అప్పుడు ఇంద్రుడికి కోపం వచ్చిందిట, కోపం వచ్చి ఏం చేసింది? ఆ రెక్కల్ని కట్ చేశాడు. అప్పుడు ఏమైందిట, ఎక్కడున్నటువంటి కొండలు అక్కడ కింద పడిపోయి, రెక్కలు లేవు కదా ఇంకెగరటానికి. మైనాకుడు యొక్క రెక్కల్ని కూడా కొట్టేద్దామని ట్రై చేశాట ఇంద్రుడు. అప్పుడు వాయుదేవుడికి ఫ్రెండ్ ఇట వాళ్ళిద్దరు, వాయుదేవుడు మైనాకుడు. ఏం చేశాడు? విపరీతమైనటువంటి వేగంతో హిమాలయాల దగ్గర నుంచి తోసుకుంటూ మైనాకుడిని దక్షిణాది వరకు తీసుకొచ్చి అక్కడ సముద్రంలో ముంచేశాడు. నువ్వు అక్కడ లోపలుండి బాబు, నువ్వు బయటకు రాకు. ఇంకో కారణంతో కూడా చెప్తాడు అక్కడ మీరు చదివితే, నువ్వు బయటకు రావద్దు, లోపల ఉన్నటువంటి ఆ పాములు సర్పాలు వాటిని నువ్వు నొక్కేసించు, దానివల్ల పాతాల లోకానికి ఒక ఏమంటారు దాన్ని లిడ్లాగా ఉండు అని పెట్టేస్తాడు ఇంద్రుడు. సరే ఓకే, మళ్ళా యుగాలు మారిపోయాయి, మనకు తెలియదు ఎన్ని యుగాలు మారిపోయాయో. మీరు సంధ్యావందనం రెగ్యులర్ గా చేయమనేది ఎందుకు? మీరు అది రెగ్యులర్ గా చేస్తే ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీకు ఇదంతా తెలుస్తాయి. హనుమంతుడు అంటే సాధకుడు ఎప్పుడో ట్రై చేస్తాడు మళ్ళా ఈ శ్రీ విద్య నేర్చుకోవడానికి. శ్రీ విద్య నేర్చుకోవటానికి మొదలెట్టినప్పుడు ఈ పాస్ట్ సంస్కారాలన్నీ కూడా పైకి లేస్తాయి ఒక్కసారి పైకి, పాజిటివ్. ఇంచేత నీ తండ్రి నాకు చాలా హెల్ప్ చేశాడు, నువ్వు చాలా ఘనకార్యం చేయడానికి వెళ్తున్నావు. సముద్రాన్ని ఎవరు ఇదివరకు దాటినటువంటి సముద్రాన్ని నువ్వు మళ్ళా దాటడానికి ప్రయత్నం చేస్తున్నావు. కాసేపు నువ్వు రెస్ట్ పుచ్చుకో. ఏం చేస్తాడు హనుమంతుడు? రెస్ట్ పుచ్చుకుంటాడా? ఇంకా పరివరాజకులు రెస్ట్ పుచ్చుకుంటే ఏమనాలి? మైనాకుడి దగ్గర ఆగిపోయారని, అబ్బా ఇవాళ గంట పారాడు అయిపోయిందండి ఇంకా చాలు. అంటే ఏంటి, నువ్వు కష్టపడటానికి రెడీగా ఉన్నావు కానీ అలసిపోవటానికి రెడీగా లేవు. అలసట లేందే క్రైసిస్ పాయింట్ రాదు, ఉడకాలి. అన్నం ఉడకటంలో క్రైసిస్ పాయింటే, ఉడకటం అనేది క్రైసిస్ పాయింట్ కదా. అంతవరకు ఉడుకు పట్టినటువంటి అన్నం ఉడుకు పట్టడం మొదలెట్టింది కానీ ఏమవుతుంది? ఏ మెతుకు ఎక్కడ ఉంటుందో తెలియదు. ఉడుకుతున్నప్పుడు పైన ఉన్న మెతుకు కిందకెళ్ళిపోవచ్చు, కింద ఉన్న మెతుకు పైకి వచ్చేయచ్చు. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఈనాడు మానవ సమాజంలో ఆ క్రైసిస్ పాయింట్ మీకు కనిపిస్తుంది. ఎవడు ఎక్కడ ఎలాంటి వాడు ఎక్కడ టాప్కి వెళ్ళిపోతాడు, ఎవడు ఎంత పెద్దలు ఉన్నవాడు ఎక్కడ కిందకి పడిపోతాడు, ఉడుకుతోంది అది క్రైసిస్. కానీ ఉడకటం మంచి లక్షణమే కదా. మనకి నచ్చకపోవచ్చు, కింద పడుతున్న వాడికి నచ్చకపోవచ్చు, కానీ ఇందండి చివరికి ఉడిగిపోయాక ఏమవుతుందంతా మళ్ళా పక్కా అయిపోతుంది, సెట్ అయిపోతాయి. ఆ క్రైసిస్ పాయింట్ నుంచి హ్యూమానిటీ వెళ్తుంది. కానీ అక్కడ వచ్చేటటువంటి మూడు అడ్డంకులు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మైనాకుడి చెప్పింది అర్థమైంది కదా. అదే ఈ మధ్య టీవీలో చాలా ఎక్కువ చూపించాడు, చాలా మందికి అర్థం అయ్యి ఉండదు అది ఏంటో. డిఎన్ఏ గురించి ఎన్నో ఎక్స్పెరిమెంట్స్, ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ అవి నాకు గుర్తులేదు, ఇవాళ పేపర్లో కూడా పడినట్టుంది. ఈనాళ్ళు కొత్త కొత్త ఆడతాం మైనాకుడి యొక్క. రెండోది ఏంటి, సురస. మొదటి అర్థమైంది కదా, రెస్ట్ పెట్టుకోవాలనిపించడం, అలసిపోకుండా ఉండటం. గ్రంథం ఉంది, ఇది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మానవ సమాజానికి రెస్ట్ పుచ్చుకోవాలనిపిస్తుంది, అంతేగా సాధకుడికి రెస్ట్ పుచ్చుకోవాలనిపిస్తుంది. రెస్ట్ పుచ్చుకోవాలనిపిస్తే నిప్పు తీసేస్తే ఏమవుతుంది పక్కన నుంచి, అంటే ఆ పని చేయకూడదు. అది చేయని వారి గురువులు మానవ సమాజం వరకు. కానీ వ్యక్తిగతంగా నువ్వు పడిపోవచ్చు, సామూహికంగా మానవ జాతి కింద పడదు, కానీ వ్యక్తిగతంగా నువ్వు కింద పడిపోవచ్చు. దానికి ఉదాహరణ నేను చాలాసార్లు చెప్తాను. సపోజ్ ద గవర్నమెంట్ వాంట్స్ టు గివ్ 1000 జాబ్స్, 1000 ఉద్యోగాలు ఇవ్వాలని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది గవర్నమెంట్. ఆ 1000 మందిలో నువ్వున్నావు లేదా అన్నది నీకు ఇంట్రెస్ట్, గవర్నమెంట్కి ఇంట్రెస్ట్ లేదు నువ్వు ఉన్నావు లేదో. గవర్నమెంట్కి మాత్రం వాళ్ళకి కావాల్సిన 1000 వాళ్ళు వచ్చేస్తారు, గ్యారంటీగా వచ్చేస్తారు. మన పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే నువ్వు కూడా 1000 మందిలో ఒకటి అవుతే నీకు లాభం, నువ్వు లేవనుకో గవర్నమెంట్కి ఏం లాస్ లేదు, ఇంకోటి వస్తాడు అక్కడ. అంచేత మైనాకుడి దగ్గర ఆగిపోతే సాధకుడు ఆగిపోతాడు అక్కడ, మానవ జాతి ఆగదు. ఆ తేడా మీకు అర్థం అవ్వాలి. అందుకు ఇదంతా చెప్పేది క్లాసులో పరివ్రాజకులుగా మీరు గుర్తుంచుకుని మానవ జాతికి చెప్పమని ఎందుకు చెప్పేది అంటే, పరీక్షల ముందు టీచర్స్ అందరూ పాస్ అవ్వాలని కోరుకుంటారు. ఎక్స్ట్రా క్లాసులు పెడతారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, రూల్స్ రెగ్యులేషన్స్ మార్చేస్తారు, టైమింగ్స్ మార్చేస్తారు. రోజుకి 1 గంట చెప్పాలంటే ఎక్స్ట్రా క్లాసులు పెట్టుకుని 3 గంటలు 4 గంటలు చెప్తారు. ఇందుకు ఇదంతా అందరూ పాస్ అవ్వాలని. అలాగే ఈ కుతుకుతలు మైనాకుడు దగ్గర ఆగకుండా ఉండటానికి, అసలు మైనాకుడు ఎవడో మనకి తెలిస్తే మైనాకుడు ఎప్పుడు మనకి అడ్డు తగులు, వాడు కావాలని అడ్డు తగలడు, అది గుర్తుంచుకోండి. వాడు కావాలనే అడ్డు తగలడు. ఈ వాకింగ్ చేస్తున్నప్పుడు, రన్నింగ్ చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ పాయింట్ వస్తుంది, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఆ పాయింట్ వరకు వచ్చి ఆగిపోతాడు మనిషి. ఆ పాయింట్ వరకు వచ్చి ఆగిపోతాడు, కొంచెం వాడు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే అది దాటేస్తాడు. వాడు దాటేస్తే ఏమవుతాడు, మళ్ళా సెకండ్ ప్లాటో రీజన్ వచ్చేంత వరకు వాడు మళ్ళీ పనిచేయగలుగుతాడు. పాయింట్ అర్థమైనది మైనాకుడు అంటే ఏంటో అర్థమైనా, ప్లాటో రీజియన్, ఒక చోటకు వస్తావు నువ్వు, వచ్చిన తర్వాత ఇంకా అర్థం అవటం మానేస్తుంది, బుర్ర బ్లాంక్ అయిపోతుంది. సాధకుడికి ఇంకా సాధన చేయాలనిపించదు, సాధన నుంచి ఉపరతి, సాధన చేయటం మానేద్దాం అనిపిస్తుంది వాడికి. ఇదంతా దేని వల్ల అనిపిస్తుంది, పాస్ట్ హ్యాబిట్స్, మైనాకుడి వల్ల అనిపిస్తుంది. మైనాకుడు ఎవడు, వాయువు యొక్క ఫ్రెండ్. వాయువు మనకి ఫ్రెండే. ఎందుకు వాయువు మనకి ఫ్రెండ్? ఆ శ్వాసగారే లేకపోతే నువ్వు బతికుండవు. మనం జీవించి ఉండటానికి కారణం శ్వాసే కాదా? అంచేత హనుమంతుడు ఒక్కడికే కాదు శ్వాస ఫ్రెండ్, మనకి ఫ్రెండే. కానీ ఆయన ఫ్రెండ్షిప్ మనం గుర్తించటం లేదు, సాధకులు గుర్తిస్తారు, వాయువుతో ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకుంటారు. వాయువుతో ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకుంటే వచ్చేటటువంటి అనేక రిజల్ట్స్ లో ఎగురుతున్న కొండలు అనేటటువంటి సింబాలిజం ఒకటి. పరివ్రాజకుల యొక్క లక్ష్యాలను అర్థం చేసుకోవటానికి ఇంకొక త్రిపుటి మీ మనసులో మెదులుతూ ఉండాలి. అదేంటి అంటే భూమిపై స్వర్గావతరణ. పరివ్రాజకులుగా మీరు నడుము బిగించి పనిచేస్తున్నది. మనం కొంచెం భాష మారుద్దాం, నడుము బిగించి కాదు మణికట్టు బిగించి పనిచేస్తున్నది. ఇంకా మనం కొత్త వర్డ్ తయారు చేసుకుందాం. మనం నడుము బిగించి పనిచేయం, మనం మణికట్టు బిగించి పనిచేస్తాం. అవునా మణికుమారి? భూపై స్వర్గావతరణ అంటే ఏంటో అర్థం చేసుకోండి. మీరు చాలా మందికి ఒక అపోహ ఏముందంటే, భూమి మీద పరిస్థితులు మారితే భూమి మీద స్వర్గావతరణ జరుగుతుంది అని తప్పది. దేవతలు అమరులు ఎక్కడ జీవిస్తారో అది స్వర్గం. సాయి షిర్దిలో ఉన్నాడు కనుక షిర్ది సాయి అన్నాం. ఆయన ఇంకో చోట ఉండుంటే ఏమని ఉండేవాళ్ళం. తర్వాత ఆ ఊరికి పేరు సాయి వల్ల వచ్చింది, ఊరి వల్ల సాయికి పేరు రాలేదు. కదా అర్థమవుతుంది కదా. అంచేత భూపై స్వర్గావతరణ అంటే భూమి స్వర్గంగా మారదు, స్వర్గంలో నివసిస్తున్నటువంటి దేవతలు ఎక్కడ ఉంటే అది స్వర్గం. అది అర్థం అవ్వాలి కాన్సెప్ట్. అంటే మీరు దేగా మారాలి, అమరులుగా మారాలి, మీరు దేవతలుగా మారాలి. మన మొదటి లక్ష్యం అది. పరివరాజకులుగా ఇంతకీ మీరు సాధించదలుచుకున్నది ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి, మీ ఉద్దేశాలు ఏంటి అంటే మీరు చాలా స్పష్టంగా ఇది చెప్పగలగాలి. మొట్టమొదట ఏంటంటే మీరు అమరులైపోవాలి. సంభవమా? సంభవమే అని చెప్తున్నారు. అరవిందో దగ్గర నుంచి, సివివి దగ్గర నుంచి, సాయి దగ్గర నుంచి, క్రైస్ట్ దగ్గర నుంచి. 3 రోజులు చనిపోయాక మళ్ళా బతుకుతారు కదా. క్రైస్ట్ బతికాడు, సిద్ధి సాయి బతికాడు. నాకు తెలిసినటువంటి అనేక గురువులకి కొన్ని సంవత్సరాలు ఎక్స్టెన్షన్స్ వచ్చాయి వాళ్ళ జీవిత కాలంలో. అంటే ఎక్స్టెన్షన్స్ అంటే టైం అయిపోయింది, చనిపోవాలి వాడు. కొంతమంది ఫిజికల్ గా ఇమ్మోర్టల్ అయిపోయి, కొన్ని ఎమర్జెంట్ వర్క్ వల్ల. యమా అర్జెంట్, ఎమర్జెంట్ అంటే ఈఎంఈ కాదు, తెలుగులో ఎమర్జెంట్. యమా అర్జెంట్ పని మీద శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అరవిందో అలాంటి వాళ్ళలో ఒకడు. అంచేత భువిపై స్వర్గావతరణ సంభవమా అంటే ఎప్పుడు సంభవం అవుతుందని ఈక్వేషన్ వేసుకున్నాం మనం. భువి మీద అమరులు జీవిస్తూ ఉంటే స్వర్గం అవుతుంది, మర్చిలు జీవిస్తూ ఉంటే, చనిపోయే వాళ్ళు జీవిస్తూ ఉంటే స్వర్గాలు అవుతుందని. అంచేత భువిపై స్వర్గావతరణ అంటే మీ మొదటి పాయింట్, మొదటి లక్ష్యం ఏంటి అంటే మీరు మనుష్యులకి అందజేయవలసినటువంటి విషయము అమరత్వము సంభవమే. ఎలాంటి అమరత్వము? బహూనిని వ్యతీతాని జన్మాని తవచార్జిన తాన్యహం వేద సర్వాణి నత్వం వ్యర్థ పరంతప. అలాంటి అమరత్వము మీరు ఈ క్షణంలోనే పొందేయచ్చు. ఏంటి అమరత్వం గురించి చెప్తున్నాడు? నువ్వు నేను కలిసి చాలా జన్మలెత్తాం, నీకు అవేమీ గుర్తులేదు, నాకు అవన్నీ గుర్తున్నాయన్నాడు. శరీరాలు మారాయి కానీ వాళ్ళ రిలేషన్షిప్స్ మారలేదు. ఈ అమరత్వం చాలా సులభంగా పొందవచ్చు. కానీ నేను చెప్తుంది ఏంటి, అసలు భౌతిక అమరత్వాన్ని కూడా పొందవచ్చు. అంటే ఈ శరీరంలోనే ఉంటూ జ్వాలాకుల మహర్షి అలాంటి వాడు ఉన్నారు, వాళ్ళు యుక్తేశ్వర్ గిరి అలాంటి వాడు, ఈ కాలపు వాళ్ళు 1940s 1955 లో చనిపోయిన వాళ్ళు వీళ్ళు. కానీ ఇప్పుడు భౌతికంగా వాళ్ళని మీరు ముట్టుకోవచ్చు. అంతకంటే ఒక గొప్ప ఆయన ఉన్నాడు, ఆయన వయసు 600 సంవత్సరాలు అని చెప్తాడు. కానీ ఆయన క్యాలిక్యులేషన్ 600, ఆయనకు లెక్కలు రావు పాపం. అవి దేవతా సంవత్సరాలు, అంటే 1,000,000 సంవత్సరాలు అవుతుందో అది. పాపం ఆయన 600 బాలకుమారుడు అనుకుంటున్నాడు. అంటే మరి కోట్ల కోట్ల సంవత్సరాల ముందు 600 సంవత్సరాలు బాలకుమారుని అంటే అసలు పుట్టినట్టే లెక్క, నెలల పసిగుడ్డ అనమాట అనుకుంటున్నాడు ఆయన. అంత పసిగుడ్డ ఏం కాదు ఆయన, వయసు ఎంత అయింది? కోట్లాది కోట్ల సంవత్సరాలు. మన గురువు గారికి గురువు గారు, లారీ మహేశయ్యకి గురువు, కబీర్ దాసి గురువు, సిద్ధి సాయి గురువు, శంకరాచార్య వారి గురువు ఆయనే. అమరత్వం గురించి చెప్తున్నాను నేను, మీరు ఇదే అర్థం చేసుకోండి. సంభవమే అని మీరు మనుషులకి చెప్పాలి. అమరత్వ ప్రాప్తి మీరు అనుకున్నంత అసంభవం కాదు. హార్ట్ పనిచేయటం లేదు, గుండె చెడిపోయింది అంటే హార్ట్ని మార్చేస్తే మళ్ళీ బతుకుతాడు. కానీ హార్ట్ మార్చవచ్చా అంటే నువ్వు మార్చలేకపోవచ్చు. కానీ హార్ట్ మార్చవచ్చా మార్చలేమంటే నీ జవాబేంటి? వచ్చానే కదా, మనం చేయలేకపోవచ్చు దాన్ని. కానీ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇప్పుడు పాసిబులే కదా. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషనే కనుక ఆర్టిఫిషియల్ హార్ట్తో పాసిబుల్ అయిందనుకోండి, మీరు తొందరలో జరగబోతుంది అది. ఆర్టిఫిషియల్ హార్ట్స్ రెడీ అయిపోయాయి. అది రెడీ అవుతే ఇంకేమవుతుంది? మనిషి చావడు, ఫిజికల్ గా కూడా చావడు. గుండె కదా ఆగిపోతుంది, గుండెని మళ్ళీ మీరు కొట్టారు. అంటే గుండె ఆగిపోవటం అంటే అర్థం ఏంటి, రక్త ప్రసరణ బ్రెయిన్ సెల్స్ కి ఎప్పుడు ఆగిపోతుందో అప్పుడు క్లినికల్ గా డెత్. అది సావు అనేది కోమాలో ఉన్నవాడిని చచ్చిపోయాడన్నా మనం, కానీ 20 ఏళ్ల బట్టి, 40 ఏళ్ల బట్టి, 50 ఏళ్ల బట్టి కోమాలో ఉన్నవాళ్ళు ఉన్నారు అమెరికాలో. ఓ బుక్ కూడా వచ్చింది కోమా అని, నోవెల్. అంటే దాంట్లో కల్పన కలిపాడు, కానీ యాక్చువల్ గా జరుగుతున్నటువంటి సంఘటన అది. 50 ఏళ్ల బట్టి వాడు ఏ ఇంద్రియము పనిచేయటం లేదు, ఏ ఇంద్రియము పనిచేయటం లేదు. కోమా అంటే అర్థమే కదా, చనిపోయిన వాడితో సమానం. కానీ వాడు బతికున్నాడని ఎందుకంటున్నావు, బ్లడ్ సర్క్యులేషన్ ఉంది బ్రెయిన్ కి, బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తోంది ఇంకా. కానీ హార్ట్ కనుక నువ్వు మార్చేయగలిగితే అమరుడు అయిపోతావు. ఫిజికల్ గానే మార్చవచ్చు అని ఇప్పుడు ఒప్పుకుంటున్నాం కదా, అంటే ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ ఈజ్ ఆల్సో పాసిబుల్, ఎప్పుడు అతి తొందరలో. కానీ ఇలాంటి ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ మనకు అనవసరం, అదే కష్టాలు తిరిగి తిరిగి వస్తూ ఉంటాయి కదా. ఇండివిజువల్ లైఫ్ లో, సామూహిక జీవితాలలో యావరేజ్ లైఫ్ గా మనం తీసుకుంటే, నిద్రలేస్తాం, పడుకుంటాం, మధ్య జరిగేటటువంటి సంఘటనలన్నీ ఒకేలాగుంటాయి. బిఫోర్ 9 ఇంట్లో ఉంటాం, ఆఫ్టర్ 9 ఇంటికి బయటకు వెళ్ళిపోతాం, అరౌండ్ 4:35 ఇంట్లో వస్తాం, అరౌండ్ 10 పడుకుంటాం, అంతేనా. ఈ మధ్య మీరు మాట్లాడుకునే మాటలు కూడా మీరు చెప్పేయచ్చు. అసలు యావరేజ్ షేక్స్పియర్ లాంటి మేధావి యొక్క వొకాబులరీ 2500 శబ్దములు మాత్రమే. వొకాబులరీ అంటే తెలుసు కదా, పదాలు. షేక్స్పియర్ యూజ్ చేసిన పదాలు కనుక మీరు లెక్క కడితే 2500, మనం ఎంత ఉంటాయి, 100లో కూడా ఉండవు. అంటే ఎందుకు చెప్తున్నాను, మనం మాట్లాడుకుంటున్నాం, మనం చాలా గొప్పవాళ్ళం, వాక్శక్తి ఉంది అనుకుంటాం, కానీ మనం మాట్లాడుకునే మాటలు ఆ 100 మాటల్లోనే తిరిగి తిరుగుతూ ఉంటే ఏం మాట్లాడుకుంటాం, అవేగా మాట్లాడుకునేది. అందుకు ఉదాహరణ ఇచ్చాను నేను, అర్థమవుతానా. ఇంతమంది జీవితాలు రొటీన్ గా ఉంటాయి, బట్టలు మారుతాయి, పేర్లు మారుతాయి, వీడు నడిచి వెళ్తూ ఉండొచ్చు, వాడు కారులో వెళ్తూ ఉండొచ్చు, అంతే తేడా. జీవిత విధానంలో మార్పు ఎవరికైనా ఉందనిపిస్తోందా, మీరు ఆలోచించి చూడండి. ఓ ప్రెసిడెంట్, ఓ చీఫ్ మినిస్టర్, కొంచెం అలాంటి వాళ్ళ జీవితాలు పక్కన పెట్టండి, మనకంటే కొంచెం భిన్నంగా ఉంటాయి, కొంచెం స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది వాడికి, కానీ మన జీవిత విధానం భిన్నం ఉండదు. వాడికి కోపాలు వస్తుంటే, వాడికి ద్వేషాలు వస్తుంటే, వాడికి సర్వజ్ఞత్వం లేదు, వాడి డిసిషన్స్ తప్పు కావచ్చు, వాడి డిసిషన్స్ స్వార్థపూరితమే అవుతాయి కదా. ఇదంతా ఏం చెప్పాను నేను, మనిషి యొక్క జీవితము పేర్లు మార్పు తప్ప జీవిత విధానములో పైనుంచి కింద వరకు మార్పులు లేవు, అంత యూనిఫామ్ గా ఉంది. కానీ ఇది ఒకందుకు మంచిది, జీవిత విధానం యూనిఫామ్ గా ఉంది కనుక ఇద్దరు ముగ్గురు అమరత్వానికి ఏ విధమైనటువంటి జీవితం సెట్ అవుతుందో సెట్ చేసిస్తే, అందరూ అలాంటి జీవితం జీవించడం మొదలెడితే ఏమవుతుంది. ఆ విధంగా అది మంచిది, ఆ యూనిఫామ్ గా ఉన్నామని మనకి తెలిస్తే లాభం ఏంటి అంటే, ఇందులో కూడా యూనిఫామిటీగా అమరత్వ జీవిత విధానంలో కూడా ఆ జీవిత విధానం ఒకలాగే వెళ్తూ ఉంటుంది, వాళ్ళ జీవిత విధానము ఒకలాగే వెళ్తూ ఉంటుంది. అమరత్వ జీవిత విధానం ఎలా ఉంటుంది, అది 2వ లక్ష్యం. అమరత్వం ముందు అర్థమైంది కదా మీకు, నేను చెప్పింది ఏంటో. మొదటి లక్ష్యం ఏంటి అంటే మనం అమరులమే అని ముందు మనకు అర్థం అవటం. ఎప్పుడు అర్థం అవుతుంది మనకి, మన పూర్వజన్మలు మనకు గుర్తుండి, రాబోయే జన్మలు మనకి చాలా స్పష్టంగా తెలియాలి. అభిమన్యుడు చచ్చిపోతే కృష్ణుడు ఏం చెప్పాడు మీకు గుర్తుందా, హమ్మయ్య అనుకున్నట్ట. ఎందుకు తెలుసా, అభిమన్యుడు అప్పుడు చచ్చిపోకపోతే కేవలం మళ్ళా అభిమన్యుడిని చంపడానికి కోసం మళ్ళా జన్మెత్తాల్సి వచ్చేది కృష్ణుడు, కేవలం ఒక్క వర్క్కి. అంటే అర్జునుడు కొడుకే కదా, మళ్ళీ పుడతానంటే ఒప్పుకోలే కృష్ణుడు, నీ కొడుకు వస్తే నేను మళ్ళా పుట్టనన్నాడు. ఎందుకు పుట్టనన్నాడు, మళ్ళీ ఇదే పని చేయాలి, అప్పుడు కూడా మళ్ళా చంపడమే చేయాలి కదా, దానికి మళ్ళీ ఎందుకు, ఆ వరో పని చేయడానికి ఇప్పుడే చేసేస్తానన్నాడు. అంతేగా, అమరత్వం యొక్క ఆలోచించే విధానం అది, ఆ ఆలోచించే విధానం మనం రామాయణ మహాభారతాల నుంచి నేర్చుకోవాలి. ఈ మామూలు వ్యక్తుల్లాగా మీరు ఆలోచిస్తూ ఉంటే అది రాదు, అది అంటే ఆ లింక్ అఖండ మండలాకారం వ్యాప్తం అయిన చరాచరం యత్ పదం దర్శితమైన తస్మై శ్రీ గురువే నమః. ఈ అఖండత్వం రావాలి మనకి. అఖండత్వం అంటే ఏంటి, బహునిమే వ్యతీతాని జన్మాని తవచార్జున, నువ్వు నేను కలిసి చాలా జన్మలు వ్యతీతాన్ని అంటే ఏంటి, వేస్ట్ చేసేసాం, గడిపేసామని అర్థం. వ్యతీతం అంటే గొప్ప పనులు చేశామని కాదు, గురువు గారు రాసుకున్నారు చాలా గొప్పగా. మూడే జన్మలు ఆయనకి చెప్పుకోదగ్గవ కనిపించాయి. కబీర్ దాస్ టైమింగ్స్ గురువు గారి శిష్యులు మరి హోంవర్క్ అంచేత కబీర్ దాస్ 1250 ఎంతో 13వ శతాబ్దం, ఇది 16వ శతాబ్దము, 19వ శతాబ్దము, 300 ఇయర్స్ గ్యాప్ గా రఫ్ గా ఉంటుంది. గురుదేవుల యొక్క జన్మలు మూడు చెప్పుకున్నాడు ఆయన. ఆ కింద జన్మలో కబీర్ దాసుని, అంతకంటే తర్వాత జన్మలో సమర్థగురు రామదాసుని, తర్వాత రామకృష్ణ పరమహంసని, తర్వాత శ్రీనివాస శర్మ ఆచార్యని. ఈ మధ్యలో నేను చాలా జన్మలు ఎత్తానని వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? వ్యతీతాన్ని గడిచిపోయేవి, మన దృష్టిలో గడిచిపోయి ఆయన దృష్టిలో గడిచిపోలేదు. ఇంకేత కబీర్ దాస్ గా శరీరం వదిలేసిన తర్వాత సమర్థకుడు రామదాస్ గా పుట్టడానికి మధ్య ఎత్తిన జన్మలన్నీ కూడా దానికి కావలసినటువంటి సామగ్రిని నేర్చుకుంటూ వచ్చాడు. వేస్ట్ అనకండి దాన్ని. ఇంజనీరింగ్ చదవాలి అంటే 5-7 పడుతుంది డిగ్రీ. అదేంటి నువ్వు జరగానే ఇంజనీర్ అయిపోలేదా, నువ్వు 5-7 పడుతుందని అంటావా మనం? అలాగే కబీర్ దాస్ సమర్థకుడు రామదాస్ గా మారటానికి 400-300 ఏళ్లు పట్టింది. ఎప్పుడు సావధాన్ హోషియార్ అనే మాట అర్థమవుతే ఏం సూచిస్తున్నాను అర్థమైందా మీకు? ఏంటి సావధానం? ఏంటి సావధానికి సమర్థకుడు రామదాస్ కి లింక్? పెళ్లి చేసుకోమంది అమ్మ రైట్ అన్నాడు, పురోహితుడు సావధానం అన్నాడు. మనం సావధాన్ హోషియార్ పాట ఏ క్షణంలో పాడాలని ఆలోచిస్తాం, తేడా. ఎందుకు ఆ తేడా గురించి చెప్తున్నానంటే చేతనత్వంలో ఆ తీవ్రత వస్తే 300 ఏళ్లు పట్టింది ఆయనకి.